శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీరామ్ అని మూడుసార్లు గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. ఈ రామనామస్మరణం తరచుగా చేస్తూ ఉంటే మనస్సు నిలకడగా ఉంటుంది. తెలుసో తెలియకో చేసిన అనేక పాపకర్మాలన్నీ పటాపంచలైపోతాయి. వెంకటాచల మహాత్మ్యం స్కాంద పురాణంలోని వైష్ణవఖండంలో ఒక అద్భుతమైన భాగం. వైష్ణవఖండంలో వెంకటేశ్వరుని మహిమ, పురుషోత్తమ మహాత్మ్యం అంటే జగన్నాథపురానికి సంబంధించిన జగన్నాథస్వామి వారి చరిత్ర, బదరి, ఇవన్నీ అందులోనే ఉంటాయి. అందులో వెంకటాచలం సహజంగా మనకు తెలుగువారందరికీ కూడా మరింత ఇష్టమైనటువంటి ఘట్టం. పూర్వం మాధవుడు అనేటటువంటి ఒక పండితుడు, పురంధర స్వామయాజి పుత్రుడు, పగటిపూట కామోద్రిక్తుడై తన భార్య చంద్రరేఖని కాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి నదీ తీరానికి రమ్మన్నాడు. తీరావుడు వచ్చేలోపు అక్కడ ఒక చండాలాంగనను చూచాడు. ఆవిడ పేరు కుంతల. ఈ కుంతలను చూడగానే వీడికి మన్మథ కుంతం గుండెల్లో బాగా తగిలింది. మన్మథ బాణాలు బాగా తగిలాయి. దాంతో భార్యను వెనక్కి పంపి ఆవిడ వెంటపడ్డాడు. ఆవిడ కొంచెం తెలివైంది గనక, సంస్కారవంతురాలు చదువుకున్నది గనక కట్టుకున్న భార్యను విడిచిపెట్టి పచ్చిమాంసం పీక్కు తినే నా వెంట పడతావేమిట్రా, మేము కళ్ళు తాగుతాం, పందుల్ని తింటాం, చర్మం ఒలుస్తాం, ఎవరికైనా వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళ వల్ల వచ్చే ఆనందం తక్కిన వాళ్ళ వల్ల రాదు, పో అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంటే పడ్డాడు. చివరికి ఆవిడ విసిగిపోయింది. నీ తల్లి మీద, తండ్రి మీద, గురువుల మీద, దేవతల మీద ఒట్టేసి తను రావద్దు అందిట. అంత మాట ఆమె అన్నది. అప్పుడు వాడేమన్నాడు తెలుసా, తల్లి పోయినా పర్వాలేదు ఈ ఒట్టు వల్ల, తండ్రి నశించినా పర్వాలేదు, గురువు నశించినా పర్వాలేదు, ఆఖరికి దైవం తొలగిపోయినా పర్వాలేదు, కానీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మన్మథ బాణాల తాకునికి ఓర్చుకోలేనన్నాడు వాడు. ఎప్పుడో వచ్చే చావు, ఎప్పుడో వచ్చే నరకం కంటే ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నాకు దక్కకపోతే వచ్చే నరక బాధ ఎక్కువగా ఉంది, ఈ నరకం తట్టుకోలేను. జాతిర్ జాతు రసాతలం, నా జాతి పాతాళానికి పోవచ్చుగాక, వంశం ఇంకెక్కడికైనా పోవచ్చుగాక, నా వేద పాండిత్యం మంట కలిసిపోవచ్చునుగాక, ప్రపంచం నన్ను తెగడవచ్చుగాక, లోకం ఏమని హేళన చేసినా పట్టించుకోను, నువ్వే నాకు కావాలి అనగా ఆవిడ తెల్లబోయి, ఇందాక నీ భార్యను చూచాను, ఆమెకున్న సౌందర్యం నా దగ్గర ఏముంది, ఏముందన్నా వెంటబడుతున్నావు అంటే, ఏమో నే వలిచాను కాబట్టి నువ్వు రంభవన్నాడే. ఈ ఎలా పుడతాయో తెలియదండి, ఈ ప్రేమలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కరిని చూస్తే మనకి భయం వేస్తుందన్నమాట. ఒక అమ్మాయి చూస్తే ఆశ్చర్యం కలిగించే రూపం, ఏ లక్ష్మీదేవి సరస్వతి శాపవశాత్తు భూలోకంలో పుట్టిందా అన్నట్టుగా ఉండేది. ఇంత సుందరీమణికి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా నచ్చలేదు. ఒక పరమనీచుడు, ఈ మధ్యన ఇన్నోవాలో చచ్చిపోయిన వాడికి అన్నయ్యలా ఉంటాడు వాడు, వాడు వెంటబడి వాడిని పెళ్లి చేసుకుంది. ఏమిటంటే చెప్పలేము, ఇది ఒక కర్మయోగం. ఈ రూపం ఆకర్షణగా అనిపించడానికి గల కారణం పూర్వజన్మలో ఏదో బంధం ఉంటుందన్నమాట. అలాగా ఇతడు నిన్ను తప్ప మరెవరిని వరించలేను, నీ రూపం నన్ను ఆకర్షిస్తోంది, పట్టుకుంది, పీడిస్తోంది, నువ్వు లేకపోతే బతకలేను, నన్ను చంపి బ్రహ్మహత్యా పాపాలు చుట్టుకుంటావా అనగా అప్పుడు ఆమె ఏమంది, ఎలాగో నా వెంటబడ్డావు, నేను ఎన్ని ఒట్లు పెట్టినా ఆ ఒట్టు తీసి గట్టంటున్నావు, నేను లేకపోతే బ్రతకలేనంటున్నావు, కాబట్టి నా కోసం యజ్ఞోపేతం తీసి అవతలు పారేస్తావా అని. వెంటనే తీసేశాడు, తీసేస్తానని చెప్పడం కూడా కదండి, తీసి అవతలకి విసిరి పారవేశాడు నదిలో. నీవన్నట్టే యజ్ఞోపవేత పరిత్యాగం చేశాను, ఇంకేమిటి ఆలస్యం అనగా, మా చండాల జాతి వారు తినే ఆహారం తింటావా అంటే తింటాను, ఏది నువ్వు ఇయ్యి అని చెప్పి ఆవిడ దగ్గర ఉన్నటువంటి అప్పుడే చర్మం ఒలిచిందిట ఓ చచ్చిపోయిన జంతువుకి, ఆ జంతువు మాంసం ముక్క నొట్టు వేసుకుని కరకర నవ్విలేశాడు. మనం క్యారెట్ కూడా అలా నవ్వలేం, అలా నవ్విలి పారేశాడు. ఇక ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళడం మానివేసి నా వెంటే ఉండి నాతోటే తిరుగుతావు కదా అన్నది. నీ కోసం ఏదైనా చేస్తాను, ఇక నాకు కుటుంబం లేదు, నువ్వే కుటుంబం, నువ్వే భార్య, నువ్వే దైవం, నువ్వే సమస్తం, నువ్వు ఎక్కడుండమంటే అక్కడ ఉంటాను, నీకు పాదసేవ చేస్తాను, జడ వేస్తాను, మెడబట్టుకుంటాను, ఏమైనా చేస్తాను అన్నాడు. ఇంకా ఆవిడ సంతోషపడింది, పోన్లే ఈ పిచ్చాడు నా వెంట పడుతున్నాడు కదా అని రమ్మన్నది. వాడు ఆవిడ మెడలో ఏదో పూస ముక్క కట్టేశాడు, ఆమెను స్వీకరించాడు. ఇక అక్కడి నుంచి ఆవిడ మీద ప్రేమతో పగలు లేదు, రాత్రి లేదు, నిత్య కామోపభోగాలు అనుగించడం మొదలు పెట్టాడు వాడు. నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి హవిష కృష్ణవర్తివేవ భూయ ఏవాభితిష్ఠతి భూయ ఏవాభివర్ధతి. అగ్ని ఉంది, ఆ అగ్నిగుండాన్ని చల్లార్చడానికి ఒక ఆయన అందులో నెయ్యి పోయడం మొదలెట్టాడు. నెయ్యి పోసే కొద్దీ ఏమవుతుంది, యజ్ఞగుండంలో అగ్ని భగ్గున వండుతుంది. హవిష కృష్ణవర్తమేవ భూయ ఏవ అభివర్ధతే. మీరు ఎప్పుడైనా చూడండి యజ్ఞగుండంలో బాగా మండిపోతున్న యజ్ఞగుండంలో అలా కొద్ది కొద్దిగా నెయ్యి పోసే కొద్దీ అది మంట పెంచుతుంది కానీ చల్లార్చం. ఎలా అయితే నెయ్యి పోస్తే నిప్పు ఇంకా మండుతుందో అలాగే ఈ కాముకుడికి కామం తీర్చుకునే కొద్దీ కామం పెరుగుతుంది కానీ తగ్గదట. ఇది ఎప్పటికీ తగ్గేది కాదు, మానసికంగా ఇంద్రియ నిగ్రహంతో అదుపులో పెట్టుకోవాలి కానీ 70 వచ్చినా 97 వచ్చినా దిక్కుమాలిన బుద్ధిలో కనుక ఈ కామం అనేది వాసన తొలగకపోతే, కామ వాసన తొలగకపోతే ఇంకా 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 ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి, కోరికలు అనేవి అలా పెరుగుతూనే ఉంటాయి, తరగడం ఉండదు వాటి. అలాగే వీడు ఆమె మీద వ్యామోహంతో శర్మం విడిచిపెట్టాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వీడు చూచి అపహాస్యం చేశారు, ఛీ పరమనీచుడు వీడు అన్నారు. అందుకని ఇక ఇక్కడ ఉండకూడదు. సువర్ణముఖి తీరంలో కాళహస్తిలో ఈమెతో ఉన్నంతకాలం నన్ను తెలుసున్నటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు నిరంతరం నిందిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, భ్రష్టుడా అని ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటారు, కాబట్టి ఈ ఊరు వదిలి ఎక్కడికైనా పోదామని ఆవిడకి నచ్చ చెప్పి ఈ కాళహస్తి నుంచి కృష్ణవేణి తీరానికి వెళ్ళిపోయాడు. విజయవాటిక ప్రాంతానికి చేరిపోయాడు. అప్పటికి విజయవాటిక కాదు, అది కృష్ణవేణి తీరమే. అప్పటికి ఇంత పెద్ద ఊరు ఎక్కడుంది, విజయవాడ అనే పేరు ఎప్పుడు వచ్చింది, అర్జునుడు అక్కడ తపస్సు చేశాక అర్జునుడి పేరు మీదుగా అర్జునుడు విజయుడు గనక విజయవాటిక అయ్యింది. అందుకే హరవిలాసంలో అర్జునుడు ఇంద్రకీలగిరి ఎందు రసాలత మాలతాల నేపార్జునలో త్రతిందు కనవామలకి పన సామ్రపాటలి సజ్జ కురంబ రుంబ గురుచందన చందన నింబకేతకి భూర్జ కపిత్త పూర్ణముఖ భూరుఖ పుణ్య తమాశ్రమంబునన్ అని అద్భుతమైన పద్యం శ్రీనాథుడు రాశాడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ముందు ఇంద్రకీల పర్వతానికి వచ్చి అక్కడ రకరకాల వృక్షాలు, శలయేళ్ళు, సింహాలు, పులులు వంటి జంతువుల మధ్యలో కూర్చుని కఠోర తపస్సు చేశాట. ఆ అర్జునుడి తపస్సునకు మెచ్చుకుని ఇంద్రుడు ఈ రోజు నుంచి ఈ ప్రాంతం నీ పేరు మీదుగా విజయ వాటిక అని పిలువబడుతుంది అన్నాడు. సంస్కృతంలో వాటిక, తెలుగులో వాడ. వాడ అనేది తెలుగు పదం, సంస్కృతం వాటిక. ఆ విధంగా విజయవాడ అయిపోయాడు. ఇలా ఈ పేర్లన్నీ కూడా ఒకప్పుడు సంస్కృతమే, వ్యవహారంలో తెలుగులోకి వచ్చి మారిపోయాయి అన్నమాట. అలా ఆనాటికది కృష్ణవేణి తీరమే. ఆ కృష్ణవేణి తీరానికి దాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఒక నది స్థలాన్ని శుభ్రపరుచుకుని ఒక మంచి గుడిసి వేసుకున్నాడు. దానితో అక్కడ కాపురం పెట్టాడు. దానికి కళ్ళు ఇష్టం, అందుకని వీడు ఫుల్గా కళ్ళు కొండలు పట్టుకొచ్చి దానికిచ్చి తాను తాగేవాడు, తెగ తాగేసేవాడు. ఈ తాగుబోతువాడికి పగలేమిటి రాత్రి ఏమిటి అండి, ఒకసారి దానికి అలవాటు పడినటువంటి వాడు ఎంతో మహాత్ముడైతే తప్ప, ఏ దత్తాత్రేయుడు లాంటి వాడో తప్ప ఇంకోడు ఎవడైతే అందులోకి బయటపడలేడు. పగలు లేదు రాత్రి లేదు తెగదాగేసేవాట. దానితో పాటు పంది మాంసం, నంది మాంసం, ఆ మాంసం, ఈ మాంసం అని తేడా లేకుండా తెగతిండ మొదలెట్టాడు. ఆదివారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, పగలు లేదు, రాత్రి లేదు, చేప లేదు, పాప లేదు, శుభ్రంగా తిన్నాడు. 12 సంవత్సరములు వాడు ప్రపంచం మరిచిపోయి దాంతో బతికాడు. డబ్బులు అవసరం లేని రోజులు కదండి. అప్పుడు ఎంతసేపు అడవికి వెళ్ళారంటే వేటాడితే మాంసం దొరికేది, కళ్ళు కొండలు దొరికేవి, చెట్టు కట్టిన 2 తాటి చెట్లకి దగ్గరికి వెళ్ళి దొంగతనంగా 2 కళ్ళు కొండలు పీక్కొచ్చేవాడు. ఇటు కళ్ళు అటు మాంసం గుడిసి వేసుకున్నాడు ఎలాగో. ఇక తిండి కోసం చెయ్యరాని పాపం అంటూ లేకుండా దొంగతనాలు కూడా చేశాడు. అప్పుడప్పుడు బట్టల కోసం జనాల్ని చంపి వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు బంగారం అపహరించేవాడు. ఈ విధంగా మహాపాపాలు చేస్తూ ఉండగా 12 ఏళ్ళు గడిచిపోయింది. ఈ స్త్రీలోలత్వంతో 12 ఏళ్ళు 12 నిమిషాల్లో గడిపేసేటవాడు. కాలం ఎంతండి, కన్ను మూసి తెరిచే లోపు కాలం మారిపోతుంది. నాకు ఎప్పుడు చూసినా ఇక్కడ కూర్చొని పురాణం చెప్పినట్టే ఉంటుంది. మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, మళ్ళీ రేపు గురువారం అయిపోతుంది. చూస్తుండగా 18 రోజులు గడిచిపోతాయి. ఇలా ఎన్నేళ్ళు గడిచిపోతున్నాయి. మీ జీవితాలు కూడా చూస్తుండగానే మారిపోవడంలా. ఏదో నాలాంటి వాడు ఎవర్ గ్రీన్ హీరోలు పక్కన పెడితే చాలా మంది ముసలాళ్ళు అయిపోయి కనపడుతున్నారు, జుట్టు ఊడిపోయి తెల్లబడిపోయి, అవునా? కాబట్టి కాలం మారిపోతుంది, ముసలివాళ్ళు అయిపోతున్నారు, శరీరాలు విడిచిపెట్టేస్తున్నారు, మళ్ళీ ఇంకో జన్మలు ఎత్తుతూనే ఉన్నారు. పునరపి జననం, పునరపి మరణం. కళ్ళు మూసి తెరిచేలోపు ఎవరు పడుచో ఎవరో గడుచో తెలియదు. అందువల్ల కాలం అనేది అనంతమైన ప్రక్రియ, సాగుతూనే ఉంటుంది. రెప్పపాటులో మన ఆయువు మారిపోతుంది. ఒకప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పద్యం రాశాను, క్షణము క్షణము సాగడిని కాల భుజంగము, రెప్పవేయుత క్షణమ వయస్సు వేరొకటిగా అనదు. క్షణక్షణం కాలం అనే సర్పము ముందుకు సాగిపోతూ ఉంటుంది. కంటి మీద రెప్ప వేసేలోపు మన వయస్సు మారిపోతుంది. అంటే రెప్పపాట్లో 1 సెకండ్ కాలం గడిచిపోయిందిగా. అందువల్ల ఇందాక నీ వయస్సు 12 ఏళ్ల 14 గంటలు అయితే 14 గంటల మీద రెప్పపాట్లో 1 సెకండ్ వెళ్ళిపోయింది. మళ్ళీ రెప్పపాట్లో ఇంకో నిమిషం అయిపోవచ్చు. ఇలా నిమిషాలు గడిచిపోతాయి. ఉపన్యాసం అయ్యేసరికి మన ఆయువులో 2 గంటలు వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే అదృష్టం ఏంటంటే ఈ 2 గంటలే నిజమైన ఆయువు, మిగతా ఇంటి దగ్గర గడిపిన ఆయువు ఆయువు కాదట. ఈ ప్రాణం ఉన్న కాలమే కాలం, భగవత్ దర్శనం చేసుకున్న కాలమే నిజమైన ఆయువు. మనకి తక్కిన ఆయువు వ్యర్థంగా గడిపాం అనమాట. అందువల్ల 12 ఏళ్ళు గడిచింది. 12వ ఏట ఒక పూట హఠాత్తుగా వాళ్ళ గుడిసెలు అంటుకుని కాలిపోయి అందులో ఈ అమ్మాయి పొంతలు కూడా కాలి చచ్చిపోయింది. హఠాత్తుగా మరణం పొందింది, దుర్మరణం పొందింది. అప్పుడు ఆ పొంతలు చచ్చిపోతే మాధవుడు పరమ దుఃఖం పొందేశాట, పిచ్చెక్కి తిరిగేసేటవాడు. కట్టుకున్న భార్యని చంద్రరేఖని విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు, కన్న తల్లిని తండ్రిని విడిచినందుకు బాధపడలేదు. తన సంస్కారాన్ని, వేద పాండిత్యాన్ని, జాతిని విడిచిపెట్టినప్పుడు ఇంత బాధపడలేదు. ఇవాళ ఈ స్త్రీ చండాలంగన చచ్చిపోతే పరమ దుఃఖం పొందేశాట. పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణుడు ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఒక పద్యం అంటే 2 పద్యాలు చెప్పాడు, ఆ 2 అణుముత్యాలే. ఎల్లరు నెల్లతో ధనములిచ్చి మృగాక్షుల కొండ్రు కాని, ఓ పల్లవ పాణి ఏ పరమ పావనవం, శమునిచ్చి కొంటి నీ నల్లని రూపు నిక్కమని నమ్మి ధ్రువం బదిగాక, నేడు విద్యుల్లధికాధికాభినయ ధూర్వకమౌట ఎరుంగన కటా. సాధారణంగా అందగత్తెల్ని డబ్బిచ్చి కొనుక్కుంటారు. బాగా అందగత్తే, నువ్వు బాగా డబ్బిస్తే నేను నేను పెళ్లి చేసుకుంటానని అంటుంది. ఇప్పటికి కూడా మొన్న మధ్యన ఎవరో కావడం అంబానీని, నువ్వు నాకు 10 కోట్లు ఇస్తే చేసుకుంటాను అది. అప్పుడు ఆయన ఉన్నాడు, ఎవడన్నా నీలాంటిదని కొనుక్కుంటారా, నీ యవ్వనం కొద్ది రోజులు పోయకపోయి ముసల్దాన్ అవుతావు, ఆ క్యాష్ పెరుగుతుంది, ఈ క్యాష్ అంతా తరుగుతుంది పో అన్నాడు ఆయన, తెలివైనవాడు. కాబట్టి ధనం ఇచ్చి సుందరి మణుల్ని కొనుక్కుంటారు కొందరు. నేను నా పరమ వంశాన్ని, పవిత్ర వంశాన్ని, నా పాండిత్యాన్ని అమ్మి కొనుక్కున్నాను. అంటే దీన్ని తగలెట్టు కొనుక్కున్నాను నేను, నీ కోసం నా సర్వం త్యాగం చేశాను, వంశము త్యాగం చేశా, పాండిత్యము త్యాగము చేశాను. కారణం, నీ నల్లనైన రూపం శాశ్వతంగా నాతో ఉంటుందని. నల్లగా ఉండే నీవు ఎప్పుడు నా వెంటే ఉంటావు, నన్ను విడిచిపెట్టవు అనే నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ అది ఇవాళ ఆ నమ్మకం వమ్మైపోయింది, వ్యర్థమైపోయింది. నేను నమ్మిన నమ్మకం పోయింది. నువ్వు శాశ్వతంగా ఉంటావు అనుకున్నాను, లేవుగా నువ్వు. కాబట్టి నా విశ్వాసం కాస్త వ్యర్థమైపోయి ధూళిలో కలిసిపోయింది, గాలిలో కలిసిపోయింది. ఎలా కలిసింది పైగా? విజ్జుల్లతి కాధికాధినయూర్వహమౌట ఎరుంగనక్కట. ఆకాశంలో మెరుపు తీగ మెరుస్తుంది. ఈ మెరుపు తీగ ఎంతసేపు ఉంటుంది? అలా మెరిసి మాయమవుతుంది, ఎక్కువసేపు చూడలేం దాన్ని. అందుకే దానికి చెంచల అని పేరు. చెంచల అని మెరుపు తీగను పిలుస్తాం. ఎందుకని? క్షణముండి మాయమవుతుంది. మీరు చూస్తున్నారుగా వర్షాకాలంలో పిడుగులు పడుతున్నప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. ఎంతసేపు ఉంటుంది ఆ మెరుపు? అలా మెరిసి మాయమవుతుంది. మన యవ్వనం, మన బ్రతుకు, మన ఆయువు మెరుపు తీగల్లాంటి. నీ జీవితం ఇలా మెరుపు తీగలా మాయమైపోతుంది అని అనుకోలేదు. నువ్వు శాశ్వతంగా ఉంటావు అనుకున్నాను. అయ్యో ఎంత దుఃఖం తెచ్చిపెట్టి నన్ను వదిలి వెళ్ళిపోయావు నువ్వు. నువ్వు లేకపోతే ఎలా బతకను? ఈ కడజాతి నాతికి మహిదేవుడు చిక్కెనచు నన్రాకకు పోకకు జన పరంపర కెంపకు చూడికి చూచి అంబూకృతమాచరించుటకు బుద్ధి తలంక కలంక ముక్త చంద్రాకృతి మిల్చు నీ ముఖమునందు అమృత స్థితి కాంచియుండుటం. కొంతమంది ఈ చండాల స్త్రీ చూపులకి లొంగిపోయాడు ఈ దుర్మార్గుడు అని నన్ను తిట్టారు. ఇహిహి అని వెటకారం చేసి వెకిలిగా సకిలించి ఇకిలించి అవహేళన చేశారు, అవమానపరిచారు. ఇంతటి ఉత్తముడు, పవిత్ర వంశంలో పుట్టినవాడు ఈ అధమ స్త్రీకి లొంగిపోయాడు. పోనీ అది ఏమన్నా సౌందర్యవత కాదు, అయినా లొంగిపోయి దాని వెంటపడి తన జీవితం పాడు చేసుకున్నాడని కొంతమంది నన్ను చూచి ఉమ్మేశారు. అంబూకృతం అంటే ఉమ్మేయడం అని అర్థం. థు అని ఉమ్మారట. ఇంకో అర్థం ఏంటో తెలుసా? వీడిని చూడగానే స్నానం చేశారని అర్థం. అంబూకృతం అంటే మనం ఎవరినైనా చూడగానే ఎప్పుడు స్నానం చేస్తాం? శవాన్ని చూసినప్పుడే స్నానం చేయాలని శాస్త్రం. నన్ను చూచి చూడగానే ఉమ్మేసి స్నానం చేశారంటే నన్ను శవం కింద జమ కట్టారు, ఎందుకంటే నేను భ్రష్టునయ్యాను గనక. అలా నన్ను చూచి ముఖం మీద ఉమ్మినా స్నానం చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకని? నీ అందమైన ముఖం చంద్రబింబం కంటే బాగా అనిపించింది. చంద్రుడిలో వెన్నెల కిరణాలలో అమృతం ఉందంటారు, అందులో అమృతం ఉందో లేదో, కానీ నీ ముఖంలో నాకు అమృతం కనపడింది. ఆ అమృతాన్ని నాకు దూరం చేసి చచ్చిపోతావా కుంతలా కుంతలా అని పాపం కింద పడిపోయాడు వాడు. అలా ఏడ్చి 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 చిట్ట చివరకు ఒక రోజున అతి కష్టం మీద తేరుకున్నట్టే. ఎంతకాలం ఏడుస్తాడు? నీరసం వచ్చింది ఏడవగా. ఓ రోజు ఏడ్చాడు, రెండు రోజులు ఏడ్చాడు, మూడు రోజులు ఏడ్చాడు, నాలుగో రోజు ఆకలికి తట్టుకోలేక కృష్ణవేణిలో స్నానం చేశాడు. ఆ సమయంలో అక్కడ కొంతమంది మహానుభావులైనటువంటి ఋషులు, కొంతమంది మహారాజులు తీర్థయాత్రలకు వెడుతున్నారు. వాళ్ళు అక్కడ సంకల్పం చెప్పుకుని స్నానం చేసి ఒడ్డు మీదకి వచ్చి మంచి మాటలు చెప్పుకుంటారట. ఈ జీవితం క్షణాల్లో నాశనమైపోయే జీవితం. కన్ను మూసి తెరిచేలోపు జీవులు నశించిపోతూ ఉంటారు. ఉన్న నాలుగు రోజులు వ్యసనాల పాలై జీవితం పాడు చేసుకోకుండా భగవన్నామం చెయ్యాలి, భగవన్నామాన్ని జపించాలి, తీర్థయాత్రలు చేయాలి. కొంతమంది దురదృష్ట జీవులు పరమ పవిత్రమైన వంశాన్ని పాడు చేసుకుని వ్యసనాల పాలై చివరికి నశించి యమలోకానికి పోయి యమకంకరులు చితక్కొడుతూ ఉంటే చావు దెబ్బలు తిని అక్కడ యమలోకంలో శిక్షలు పూర్తయ్యాక మళ్ళీ భూలోకానికి వస్తారు. భూలోకంలో నీచ జన్మలు ఎత్తుతారు. కుంటివాడిగా, గుడ్డివాడిగా, నడ్డివాడిగా జన్మిస్తారు కొందరు. కొంతమంది పశువులుగా, కొందరు పక్షులుగా జన్మిస్తారు. ఈ పశువుల్ని ఆదివారం రాగానే పరపరా కటికివాడు కోసి రోడ్డు మీద పెట్టి ముక్కలు ముక్కలుగా కొట్టి పక్కవాడికి అమ్ముతూ ఉంటాడు. ఈ కష్టాలు పొందకుండా ఉండాలంటే పవిత్రమైన భగవన్నామాన్ని జపించాలి, భగవంతుని తీర్థయాత్రలు చేయాలి, ఆలయాలు దర్శించాలి అనుకుంటూ ఉంటే అప్పుడు వీడికి పశ్చాత్తాపం కలిగింది. వీళ్ళు చెప్పింది నిజమే, నా కళ్ళ ముందే కుంతలు పోయింది, రేపు నేను నశించిపోతాను, నశించాక నేను నరకానికి పోతాను. నేను చదువుకున్న పండితుణ్ణి, వేదములు చదువుకున్నవాడిని, పురాణాలు చదువుకున్నవాడిని, చివరికి ఇలా వ్యసనాల పాలై భ్రష్టుండి అయిపోయానే, ఇప్పుడు నేను ఏం చేస్తే నా జీవితం బాగుపడుతుంది అనిపించింది వాడికి. జీవితం వెనక్కి వెళ్ళదుగా ముందుకే తప్ప, ఈ 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ పూర్వంలా బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ తీర్థయాత్రకి వెడుతున్న వాళ్ళతో వెడతాను. తీర్థయాత్ర చేసేవాడు అధముడైనా వాడి కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద పోసుకుంటే మన పాపాలు పోతాయట. మహాపండితుడైనా పాపాత్ముడైపోతే పాపాలు చేసి జీవితం పాడు చేసుకుంటే వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? వీడెంతో పండితుడు అవ్వచ్చు, ఒకప్పుడు గొప్పవాడే, గొప్ప వంశంలో పుట్టాడు, కానీ ఇప్పుడు పాపాత్ముడయ్యాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం తీర్థయాత్రలకు వెడుతున్న వాడికి సేవ చేయడమే. తీర్థయాత్ర చేస్తున్న వాళ్ళలో ఒక్కడికి మంచినీళ్ళు ఇచ్చినా, ఒక్కడి కాళ్ళు కడిగినా, ఒక్కడికి అన్నం పెట్టినా, లేక ఒకడికి మూటలు మోసినా, మనం చేసిన మహాపాపాలు ఆ క్షణమే తొలగిపోతాయి. అందుకని పూర్వం తీర్థయాత్రలు చేయమనేవారు. తీర్థయాత్రలు పెడుతున్నప్పుడు వెళ్ళగానే, ఏమండి మేము మీకు డబ్బులు కట్టాము, రూములు ఏమని డామ్ ఢూమ్ అని వాడి మీద యుద్ధం చేయకూడదు. రేపు తీర్థయాత్రలకు వచ్చేవాడు సూర్యబాబు గారి మీద, సంతోష్ గుప్తా మీద ఎగరడం కాకుండా మీకు వీలున్నంత వరకు వాళ్ళకి సేవ చెయ్యండి. సేవ చేస్తే మనం ఈనాటి వరకు చేసిన మహాపాపాలు తక్షణం తొలగిపోతాయి. అసలు అదే పెద్ద తీర్థయాత్ర. తీర్థం ఇంద్రియ నిగ్రహంబు, ఇంద్రియ నిగ్రహం తీర్థం, తీర్థంబు సత్యంబు, తీర్థంబు ధర్మంబు, తీర్థంబు ఇంద్రియ నిగ్రహంబు. ఇవన్నీ ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకటం, ధర్మం పలకటం, ఇవి తీర్థయాత్రలు. అంటే దారిలో వెడుతున్నప్పుడు రైల్లో ఒకరికొకరు సేవ చేసుకోవడం, ఒకరికొకరు మంచినీళ్ళు అందించుకోవడం, కాఫీలు అందించుకోవడం, వీలుంటే ఎవడైనా నడవలేని వాడు ఉంటే వాడు చెయ్యి గుచ్చుకొని వాడిని బాత్రూమ్కి తీసుకెళ్ళడం, ఇదే తీర్థం. అలా బాత్రూమ్కి తీసుకెళ్ళమన్నాం కదా అని ఒక ముసలాయన ఒక ఆవిడ పదే పదే రండి తాతయ్య గారు అని బలాత్కారంగా బాత్రూమ్కి పట్టుకునేది. పదే పదే ఇష్టం లేకుండా తీసుకెళ్ళడం కాదు, వాడికి అవసరమైనప్పుడు తీసుకెళ్ళండి. ఏదన్నా చెప్పాలంటే ఇదో సమస్య నాకు. మా గురువు గారండి, ముసలి వాళ్ళు ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే బాత్రూమ్కి తీసుకెడితే కూడా తీర్థయాత్రతో సమానం అన్నారండి అని ఆ కూర్చున్నాయన్ని 5 నిమిషాలకు ఒకసారి రండి అని రెక్క పట్టుకుని అందులో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొస్తే ఆయన చివరికి డామర్ కింద కూలబడ్డాడు. ఆయన అవసరమైనప్పుడు తీసుకెళ్ళండి, అవసరమైనప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి, అవసరమైనప్పుడే కాఫీ ఇవ్వండి, అనవసరంగా సేవ చేయక్కర్లా. ఈ విధంగా మొత్తం మీద యాత్ర చేసే వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి సేవ చేస్తే అది అపూర్వమైన శక్తిని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళతో పెడతాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోయి వాళ్ళ వెంట పెట్టాడు. వాడు నువ్వు ఎవరు అంటే నేను ఒక నీచుండండి, పాపాత్ముండండి, మీతో రానివ్వండి, మీకు సేవ చేసి పాపాన్ని తొలగించుకుంటాను అంటే వాళ్ళు జారిపడి రమ్మన్నారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు వండుకున్న ఆహార పదార్థం వాళ్ళు తిన్నాక ఇంత పెడితే అదే ప్రసాదంగా భావించి తిన్నాడు. వారి ఎంగిల్లి తిన్నుచు దేహాభిమాన దంభముల వీడి. ఎప్పుడైనా మనం వండుకున్న అన్నం గిన్నెలో నుంచి కొంత వడ్డించుకుని తిన్నాక ఆ గిన్నెలో మిగిలిపోయిన అన్నం ఉంటుందే శేషాన్నం, దాన్ని ఎంగిలి అంటారు. అసలు ఎంగిలి అంటే అది. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కుక్కర్లో బియ్యం పోశాడు, నీళ్లు పోశాడు, కుక్కర్ పెట్టాడు, అది కుషు కుషు నరిచింది, లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే టిక్కన్ సౌండ్ వచ్చి మొత్తం మీద అన్నం ఉడికింది, ఉడికాక అన్నాన్ని కొంత తన కంచంలో వడ్డించుకుని తిన్నాడు, గిన్నెలో కొంత అన్నం మిగిలిపోయిందిగా, ఆ గిన్నెలో మిగిలిన శేషమును ఎంగిలి అంటారు. దాన్ని గురువులకి పెద్దలకి పెట్టకూడదు, దాన్ని శిష్యులకి లేక తనకంటే చిన్నవాళ్ళకి లేకపోతే కుటుంబ సభ్యులైనటువంటి కొడుకుకి కూతురికి మనవలకి వీళ్ళకే పెట్టాలి. అతిథులకి మాత్రం ఎంగిలి పెట్టకూడదు. ఇది ఎంగిలి అన్నమాట. దాన్ని ఎంగిలి అంటే ఇప్పుడు బఫేను చూసిన వాడు కొండడు నీళ్ళలో దూకి తెచ్చుకోడా? అది ఇది ఎంగిలి అనాలా, దీన్ని ఏమనాలి? అది పందెన్నం. ఒక ముక్కలో చెప్పానంటే వరాహాన్. ఎందుకని ఈ చేతితో ఇలా పట్టేసుకుని అలా వడ్డించుకుని దాంతో తినేస్తూ ఈ మో చేతి నుంచి ఈ పులుసు కారుతూ ఉంటే ఈ పులుసు అక్కడ పెట్టి ఇలా పెట్టండి అని ఈ పులుసు అందులో పోసి ఆ దిక్కుమాలను తిండి తింటున్నారు. రామరామ, ఇంతకంటే జుగుప్సు మరి ఏదైనా ఉందా? ఎక్కడో రైల్లోనో లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాట్ఫారం మీదో అయితే ఈ చేత్తో పట్టుకు తింటాం, మిగతా చోట్ల కింద పెట్టుకు తినాలి. పదే పదే ఎంగిల్ చేత్తో అక్కడికి వెళ్ళి ఆ చేత్తోటే వండించేసుకుని ఆ చేత్తోటే వడ్డించుకుని అది ఇతరులకు పెడుతూ ఉంటే ఆ అన్నాన్ని చూసిన వాడు ఎలా తినగలుగుతాడండి? ఏ పాపమో మనల్ని పట్టుకుని ఈ కలియుగంలో దిక్కుమాలాళ్ళంతా తయారయ్యారు. పశుప్రాయో భూత్వ విలసతి తదాహార వశగ, పశుప్రాయులవై పశువుల్లాగా ఒకటి గడ్డి ఈ గడ్డి పరక అది సగం ఈ సగం పీక్కు తింటున్నట్టుగా తినడం అనమాట. చాలా జుగుప్సు కలుగుతుంది అనమాట. నేను అనలేదు ఇలా తినడం మహాపాపం అని, ఇలా తింటారు కలియుగంలో వ్యాసుడు చెప్పాడు జరుగుతుంది. మళ్ళీ నా మీద పడకండి, మీరు మమ్మల్ని దెప్పుతారా? దెప్పిన వాడు వ్యాసుడు, కనపడితే ఆయన అడగండి, కనపడకపోతే మాట్లాడు కోరుకో. ఆషాఢ పూర్ణిమ నాడు ఎలాగో మీ గురువుగారి రూపంలో కనబడతాడు, అప్పుడు మీ గురువుగారిని మీరే వ్యాసులు కదండి అని అడిగితే ఆయన సమాధానం చెబుతారు. అలా మిగిలిపోయిన అన్నాన్ని ఎంగిలి తిని శరీరం మీద అభిమానం విడిచిపెట్టి, తన శరీరం మీద ఉన్న మమకారం విడిచిపెట్టి, నేను భక్తులకి దాసుండి అంటూ వాళ్ళకి సేవ చేస్తూ మూటలు మోస్తూ వాళ్ళతో వెళ్ళాడు. వీళ్ళంతా క్రమంగా వెంకటాచలం వెళ్ళారు. ఆ వెంకటాచలం దగ్గర కపిల తీర్థం దగ్గర అందరూ స్నానాలు చేస్తూ ఉంటే ఈతడు కూడా స్నానం చేశాడు. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కపిల తీర్థం దగ్గర క్షౌరం చేయించుకుని పిండ ప్రదానాలు చేశారు పితృదేవతలకి. అసలు కపిల తీర్థం దగ్గర పిండ ప్రదానం చాలా గొప్పదండి. అసలు ఏమీ లేకుండా అయిపోయి ఇప్పుడు కలియుగంలో ఎవరు ఎవరికి పిండ ప్రదానం చేస్తున్నారు చేయడంలో. అసలు ఇంటికి వచ్చిన వాడికి ఎంత పిండం పెట్టేది ఇక్కే లేకుండా పోయితే ఇంకా పితృదేవతలకి ఏం పిండం పెడతారు. కానీ ఆ రోజుల్లో అక్కడ పిండ ప్రదానం చేసేవారు, క్షౌరం చేయించుకునేవారు. ఈయన కూడా క్షౌరం చేయించుకున్నాడు. వాళ్ళు పిండ ప్రదానం చేస్తూ ఉంటే వీడు భ్రష్టుడు కదా, అందుకని నేనేం పిండం పెట్టాలా అని ఆలోచించి, ఆ భ్రష్టులు మట్టి ముద్దలతో పిండ ప్రదానం చెయ్యమని ఒకప్పుడు శాస్త్రాల్లో వీడు చదువుకున్న విషయం గుర్తుకొచ్చింది. వీడు చదువుకున్నవాడు కదా, వంశపాని టైం ఈ 12 ఏళ్ల క్రితం బాగా చదువుకున్నవాడు. ఈ 12 ఏళ్లలో వ్యసనాలు పాలయ్యి వాటిని మర్చిపోతే మర్చిపోవచ్చు కాక, కానీ పాత చదువే అది గుర్తొచ్చింది. అందుకని నేను భ్రష్టుణ్ణి, యజ్ఞోపవేతం తీసిన వాడిని, కాబట్టి నా పితృదేవతలకి మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేస్తాను. ఇలా చేయడం శాస్త్రసమ్మతం అనుకుని 3 మట్టి ముద్దలు తీసి వరసగా పిండాలు పెట్టి దాని మీద నీళ్లు వదిలిపెట్టేశాడు. చిత్రం తెలుసా, వీడిలా నీళ్లు ఆ మట్టి పిండాల మీద వదలగానే పితృదేవతలకి సంతృప్తి కలిగింది. ఈ దుర్మార్గుడి వల్ల వాడి పితృదేవతలు నరకంలో పడ్డారట. ఇప్పుడు ఆ నరకం నుంచి ఉద్ధరింపబడి స్వర్గానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ కథ శౌనకాది మహర్షులు సూతుడి దగ్గర వింటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి, వీడు భ్రష్టుడు కదండి, ఆ భ్రష్టుడు కూడా మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేసి తిలోదకాలు వదలగానే పితృదేవతలకి ఎలా సంతోషం కలిగింది, వాళ్ళు ఎలా స్వీకరించారు అని అడిగారు. అప్పుడు ఆయన పకపక నవ్వి, మీకు వచ్చిన ఈ అనుమానం ఒకప్పుడు జనక మహారాజు గారికి వచ్చింది. ఈ కథని ఒకప్పుడు జనకుడు తన కుల పురోహితుడు అయిన శతానందుని దగ్గర విన్నట్ట. ఒకప్పుడు ఈ కథని శతానందుడు అని ఆయన జనకుడికి చెప్పాడు. మీకు రామాయణం విన్నవాళ్ళు కనుక ఆ విషయం నేను చెప్పక్కర్లా. శతానందుడు అనేవాడు జనకునికి కుల పురోహితుడు, గౌతముని కొడుకు, ఆయన అహల్య గౌతముల పుత్రుడే. ఆయన దగ్గర ఈ కథ విన్నట్టంటే ఈ కథ ఎంత ప్రాచీనమో ఆలోచించండి. ఇదే ప్రశ్న జనకుడు అడిగాడు. ఏమని, చండాలాంగన నన్నయుచు ఉండిన కులహీను దూరకుండక తా విప్రుండ నటంచును పెట్టిన పిండం బులుగొని రేవా అని పితృదేవతలు. చండాల స్త్రీతో తిరిగి తాగకూడనివి తాగి తినకూడనివి తిని పరమనీచుడై భ్రష్టుడై దొంగతనం చేసిన వాడు పిండ ప్రదానం చేస్తే ఈ పిండాలని పితృదేవతలు ఎలా స్వీకరించారు, వాళ్ళు ఎలా తరించారు అనగా అప్పుడు శతానందుడు జనకుడితో ఇలా అన్నాడు, జనక మహారాజా, ఇందాక నీకేమని చెప్పాను, అక్కడికి వచ్చిన వాళ్ళంతా క్షవరం చేయించుకుని కపిల తీర్థంలో స్నానం చేశారు అని చెప్పాను. అప్పుడు వీడు కూడా వాళ్ళతో పాటు స్నానం చేశాడు. కపిల తీర్థంలో స్నానం చేయగానే పితృదేవతలకి పిండ ప్రదానం చేసి అర్హత వచ్చింది, వాడి పాపం అంతా పోయింది. అందువల్లనే తమ పితృదేవతలు నరకంలో ఉన్నారేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు, పితృదేవతలు ఉద్ధరింపబడలేదని అనుమానం వచ్చిన వాళ్ళు కపిల తీర్థంలో స్నానం చేశాక పిండ ప్రదానం అక్కడ ఎక్కడ పెట్టినా పర్వాలేదు, అక్కడే పెట్టాలని లేదు, ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చుని వెంకటాద్రి అంతా పుణ్యస్థలమే కనుక ముందు కపిల తీర్థంలో స్నానం చేసి అనంతరం పిండ ప్రదానం చేస్తే వారి పితృదేవతలు లేక వారి సంబంధమైన వారు, వారి మిత్రులు, బంధువులు, భార్యలు ఎవరైనా సరే ఎటువంటి నరకంలో ఉన్నా వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఈ భూమండలంలో పితృదేవతలని తరింపచేసే తీర్థాలు కొన్ని ఉన్నాయి. ఒకటి కపిల తీర్థ స్నానానంతరం పిండ ప్రదానం, రెండవది గయలో ఫల్గునది స్నానానంతరం పిండ ప్రదానం, బదరీలో ఎదురుగుండా ఉన్నటువంటి పరమ పవిత్రమైన అలకనంద స్నానానంతరం బదరీ దగ్గర అత్యద్భుతమైన బ్రహ్మకపాలం అని ఒక స్థలం ఉన్నది. ఎదురుగుండా ఆ నారాయణ ఆలయానికి ఎదురుగుండానే ఉంటుంది ఆ బ్రహ్మకపాలం, అక్కడ పిండ ప్రదానం. కాశీలో పరమ పవిత్రమైన గంగానదీ స్నానానంతరం పిండ ప్రదానం. ఈ 4 ఏది చేసినా పితృదేవతలు తరిస్తారు. అందువల్లే వీడు కపిల తీర్థంలో స్నానం చేయగానే వీడి పాపాలు పోవడం వల్ల వీడు పెట్టిన పిండాలు పితృదేవతలకి చేరి వారు వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయారు.